అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సర్వసృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం గురించి తరచూ వినిపించే ప్రశ్నలు, వాటి వాస్తవాల పరిచయం. ఇస్లాం అంటే ఏమిటి? ముస్లింలంటే ఎవరు? ఇస్లాం మనిషికి సహజమైన సంపూర్ణమైన జీవన విధానం. మనిషి దేవునితోనూ దైవసృష్టితోనూ తన సంబంధం పట్ల శ్రద్ధ చూపాలని, సమాజానికి మనిషికి ఉపయోగపడే దేవుడు ఆమోదించిన మంచి పనులు చేయడం ద్వారా నిజమైన శాంతి సంతోషాలు పొందాలని బోధిస్తుంది. ఇస్లామీయ సందేశం చాలా సరళమైంది. ఒకే ఒక్క నిజమైన దేవుడిని మాత్రమే విశ్వసించాలి, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ప్రవక్త మహమ్మద్ ఆయనకు శాంతి కలుగునుగాక, ఆయనను చిత్తచివరి ప్రవక్తగా విశ్వసించాలి. ఇస్లాం అంటే దేవునికి విధేయత చూపడమని అర్థం. ఇస్లాంను అనుసరించేవారిని ముస్లిములు అని అంటారు. ముస్లింలు ఏ జాతివారైనా లేదా ఏ సముదాయానికి చెందినవారైనా కావచ్చు. అసలు జీవిత లక్ష్యం ఏమిటి? దేవుడు మనిషికి ఆలోచనల ఆచరణల స్వేచ్ఛను ఇచ్చాడు. ఎవరు స్వచ్ఛందంగా తన ఆదేశాల ప్రకారం జీవిస్తారో పరీక్షించడానికి ఆయన ఇలా చేశాడు. మనిషిలో గమ్యరహితంగా తిరగడానికి దేవుడు పుట్టించలేదు. నిజానికి ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఒకే ఒక్క దేవుని విశ్వసించి ఆయన్ను మాత్రమే ఆరాధించడం, ఆ విధంగా ఆయన ఆదేశాలకు అనుగుణంగా జీవించడమే ఆ లక్ష్యం. ఆయన పంపిన హితబోధను అనుసరించడం వల్ల అన్ని విధాలుగా సఫల జీవితాన్ని గడపగలము. అంతేకాదు, నరకం నుంచి తప్పించుకుని స్వర్గాన్ని పొందగలము. మనిషి విచక్షణాజ్ఞానానికి, ఏతుబద్ధ ఆలోచనలకు పరీక్ష ఏమంటే, సృష్టిలో దేవుని చిహ్నాలను పరిశీలించి అవగాహన చేసుకుని ఆయన పంపిన హితబోధ ప్రకారం జీవించడం. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ అంటే ఒకే ఒక్క నిజమైన దేవుడని అర్థం. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, ఆయనకు సమానులు ఎవరూ లేరు, ఆయనకు తల్లిదండ్రులు సంతానం ఎవరూ లేరు. ఆయన్ను సూచించే గుణవాచకాలన్నీ ఖచ్చితమైనవి. ఉదాహరణకు సృష్టికర్త, కరుణామయుడు, మహాశక్తిమంతుడు, న్యాయశీలుడు, మహావివేకవంతుడు, మహాజ్ఞాని తదితర గుణవాచకాలన్నీ ఖచ్చితమైనవి. మనిష్యులుగాని మరెవ్వరుగాని ఆయనకు సాటి కాదు. ఆయన విశ్వ సామ్రాజ్యాధిపత్యంలో ఎవరికీ భాగం లేదు. ఆయన దైవిక గుణగణాల్లో ఎవరికీ భాగం లేదు. ఆ విధంగా ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ముహమ్మద్, దైవశాంతి ఆయనపై కురియుగాక, ఎవరు? మానవాళికి ఏకదైవారాధనా పిలుపునివ్వడానికి వచ్చిన సుదీర్ఘమైన ప్రవక్తల పరంపరలో చిత్తచివరి ప్రవక్త మహమ్మద్. ఆయనపై దైవశాంతి కురియునుగాక. ఆయన ఒక తండ్రిగా, భర్తగా, బోధకుడిగా, నాయకుడిగా, న్యాయమూర్తిగా, మానవాళి ముందు ఆదర్శవంతమైన నమూనాగా జీవించారు. నిజాయితీ, న్యాయం, ప్రేమాభిమానాలు, ధైర్య సాహసాలు మూర్తీభవించిన ఉదాహరణగా నిలిచారు. ఆయన పట్ల ముస్లింలు అత్యున్నత గౌరవాదరాలు చూపిస్తారు. ప్రవక్తలందరి పట్ల ముస్లింలు గౌరవ ఆధారాలు చూపించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సహా ప్రవక్తలు ఎవరిని ముస్లింలు ఆరాధించడం అనేది జరగదు. ఇస్లాం ప్రామాణిక గ్రంథాలేవి? ఇస్లామీయ జ్ఞానం పొందడానికి ప్రాథమికమైన మౌలికమైన గ్రంథం దివ్య ఖురాన్. ఇస్లామీయ బోధనల ప్రాథమిక సూత్రాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత ద్వితీయ ప్రామాణిక గ్రంథాలు హదీసు గ్రంథాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు, ఆచరణలను ఆయన అనుచరులు ఆ తరువాతి తరాలకు అందించారు. వాటి క్రోడీకరణే హదీసు గ్రంథాలు. హదీసు గ్రంథాల క్రోడీకరణలో విశ్వసనీయత విషయంలో అత్యంత కఠినమైన నియమాలను పాటించడం జరిగింది. ముస్లింలకు ఖచ్చితమైన మార్గదర్శకత్వం ఇచ్చే సమాచారం వీటిలో లభిస్తుంది. ఇస్లామీయ బోధనలన్నీ ఖురాన్ హదీసులపై ఆధారపడినవే. ఖురాన్ అంటే ఏమిటి? దేవుని తరపున మానవాళికి పంపించబడిన చిత్తచివరి హితబోధ దివ్య ఖురాన్, మంచి చెడులను విడమరచి తెలియజేసే గ్రంథం. దివ్య ఖురాన్ వాక్యాలు దేవుని వాక్యాలు. వాటిని ప్రవక్త మొహమ్మద్, ఆయనకు శాంతి కలుగునుగాక, వద్దకు పంపడం జరిగింది. దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ఈ దైవవాక్యాలను ప్రవక్తకు అందజేశారు. అంతకుముందు వచ్చిన గ్రంథాలు ఇంజీల్, తౌరాత్లను ఇది ధృవీకరిస్తుంది. అనేక విషయాలను ఖురాన్ వివరిస్తుంది. ఉదాహరణకు, మానవ ఉనికి లక్ష్యమేమిటి, నిజమైన దైవభావన ఎలా ఉండాలి, దేవుడు ఇష్టపడే ఇష్టపడని పనులేవి, దైవప్రవక్తల జీవిత విశేషాలు, వాటి నుంచి లభించే గుణపాఠాలు, స్వర్గ నరకాలు, తీర్పు దినం గురించిన ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి. 1400 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా మార్పు చెందకుండా సురక్షితంగా ఉండడం దివ్య ఖురాన్ యొక్క మహత్యం. ఇందులో అనేక వైజ్ఞానిక, చారిత్రక వాస్తవాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో ఎవరికీ తెలియని విషయాలిని, కొన్ని వైజ్ఞానిక విషయాలు ఇటీవల ఆధునిక కాలంలోనే కనిపెట్టడం జరిగింది. దివ్య ఖురాన్ దైవగ్రంథం అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. ఇస్లాంలోని ముఖ్యమైన ఆచరణలేవి? మొదటిది విశ్వాస ప్రకటన. అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారని, ప్రవక్త ముహమ్మద్, దైవశాంతి ఆయనపై కురియుగాక, చిట్టచివరి దైవప్రవక్త అని ప్రకటించడం. రెండవది ప్రార్థనలు. రోజుకు 5 పూటలు ప్రార్థనలు చేయాలి. ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యాస్తమయం జరిగిన వెంటనే రాత్రిపూట ఈ ప్రార్థనలు చేయాలి. 3వది నిర్దిష్ట దానాలు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా తమ వద్ద ఉన్న సంపదలో 2.5% లెక్క కట్టి పేదలకు ఇవ్వాలి. మనిషి మౌలిక అవసరాలు పోగా అదనంగా సంపద ఉంటే మొత్తం సంపదలో 2.5% ఇలా పేదలకు ఇవ్వవలసి ఉంటుంది. 4వది రమజాన్ ఉపవాసాలు. రమజాన్ నెలంతా ముస్లింలు సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలను, జీవిత భాగస్వామితో లైంగిక సంబంధాన్ని త్యజించాలి. అంతేకాదు చెడులకు దూరంగా ఉండాలి. 5వది ధార్మిక యాత్ర. స్తోమత ఉన్న ముస్లింలు సౌదీ అరేబియాలో ఉన్న మక్కా నగరానికి జీవితంలో కనీసం ఒక్కసారైనా ధార్మిక యాత్ర చెయ్యాలి. ఈ ధార్మిక యాత్రలో ఆరాధనలు, ప్రార్థనలు, దానధర్మాలు, ప్రయాణాలు ఉంటాయి. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. ముస్లిముల సమైక్యతను, సమానత్వభావాన్ని చాటి చెప్పే సందర్భం. యేసుక్రీస్తు, ఇతర ప్రవక్తల విషయంలో ముస్లింల విశ్వాసమేమిటి? అల్లాహ్ వేలాది ప్రవక్తలను పంపాడు. ప్రతి జాతిలోనూ దేవుడు తన ప్రవక్తలను పంపాడు. ప్రతి ప్రవక్త ఒకే దైవ సందేశాన్ని ప్రచారం చేశారు. ఒకే ఒక్క దేవుడిని ఆరాధించాలని, ఏకైక దేవుడికి భాగస్వాములను చేర్చలాదని బోధించారు. ఈ ప్రవక్తల్లో కొందరు ఆదం, నూహ్, ఇబ్రాహీం, యాఫూబ్, ఇస్హాఫ్, మూసా, ఈసా, చిట్టచివరి ప్రవక్త మొహమ్మద్. వీరందరిపై దైవశాంతి కురియునుగాక. దేవుడు పంపించిన గొప్ప ప్రవక్తలలో ఈసా కూడా ఒకరు. ఆయన దైవిక మహత్యంగా తండ్రి లేకుండా జన్మించారు. దేవుని అనుమతితో అనేక మహత్యాలు చేసి చూపించారు. చెడులు ఎందుకు జరుగుతాయి? దేవుడు మనిషిని అనేక విధాలుగా పరీక్షకు గురిచేస్తుంటాడు. ఉదాహరణకు ఆరోగ్యం, కుటుంబం, ప్రకృతి విపత్తులు, సంపద తదితర విషయాల పరీక్షలకు గురిచేస్తాడు. కష్టాల్లో సహనం వహించడం, ఆశాభావాన్ని వదలకుండా, నిరాశకు గురికాకుండా ఉండడం, దేవుడి కరుణా స్వభావం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, సంపద తదితర దైవానుగ్రహాల పట్ల కృతజ్ఞతతో దైవ ప్రసన్నత పొందడానికి ప్రయత్నించడం ద్వారా మనిషి దేవునికి దగ్గర కాగలడు, స్వర్గ ప్రవేశార్హత పొందగలడు. ఈ జీవితంలో కష్టనష్టాలనేవి తాత్కాలికమైనవి, కానీ పరలోక జీవితం శాశ్వతమైనది. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడును. దివ్య ఖురాన్ 67వ అధ్యాయం 2వ వాక్యం. మరణానంతరం ఏం జరుగుతుంది? ఈ తాత్కాలికమైన జీవితం నుంచి శాశ్వత జీవితానికి వెళ్లే మజిలి మృత్యువు. తీర్పు దినాన ప్రతి ఒక్కరినీ బ్రతికించి కర్మల లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజున అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ అన్యాయాలకు, అణచివేతలకు గురైన వారికి తగిన పరిహారం లభిస్తుంది. వారికి దేవుడు న్యాయం చేస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, న్యాయశీలుడు. దేవునికి విధేయత చూపి ఆయన్నే ఆరాధిస్తూ మంచి పనులు చేస్తూ జీవించినవారు దైవకారుణ్యం వల్ల స్వర్గాన్ని పొందుతారు. అవిధేయత చూపిన వారి కోసం నరకాగ్ని ఉంది. మంచికి తగిన బహుమతి, చెడుకు తగిన శిక్ష లభించే పరలోకం లేకపోవడమన్నది దేవుడి శాశ్వత న్యాయానికి విరుద్ధం. శాశ్వత న్యాయం లేనట్లయితే జీవితం నిష్పక్షపాతంగా ఉందని చెప్పలేము. ఇస్లాంలో మహాపాపమేది? ఏకైక దేవుడిని తప్ప మరొకరిని ఆరాధించడం లేదా దేవుడికి ఇతరులను భాగస్వాములను కల్పించడం ఇస్లాంలో మహాపాపం. అంటే దేవుడి గుణగణాలను ఇతర వస్తువులకు, విగ్రహాలు వగైరాకు ఆపాదించడం కూడా ఇందులో చేరి ఉంది. అలాగే దేవుడికి కుమారుణ్ణి, తల్లిని లేదా మరో భాగస్వామిని కల్పించడం, దేవుడి పట్ల అవిధేయత చూపడం కూడా ఇందులో చేరి ఉంది. ఇస్లాం దృష్టిలో మహిళలు, స్త్రీ పురుషులందరినీ సృష్టించిన దేవుడు స్త్రీ పురుషులకు వేరువేరు పాత్రలు, బాధ్యతలు కేటాయించాడు. ఇస్లాం దృష్టిలో స్త్రీ పురుషులు సమానులు. కర్మలకు, శిక్షా బహుమానాల విషయంలో ఇద్దరినీ సమానంగా చూడడం జరుగుతుంది. స్త్రీ పురుషులందరినీ సృష్టించిన దేవుడు స్త్రీ పురుషులకు వేరువేరు పాత్రలు, బాధ్యతలు కేటాయించాడు. ఈ వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్త్రీలకు ఉన్నత గౌరవాదరాలు కల్పించడం జరిగింది. వారి పట్ల ఎలాంటి అణచివేతనైనా ఇస్లాం అంగీకరించదు. మూలపాపం అన్న భావన ఇస్లాంలో ఉందా? మూలపాపం ఇలాంటి భావన అనేది ఇస్లాంలో లేదు. దేవుడు న్యాయశీలు. ఏ మనిషిపైనా అతను చేయని పాపానికి అతడిని బాధ్యుడిగా చేయడం జరగదు. జిహాద్ అంటే ఏమిటి? జిహాద్ అంటే సంఘర్షణ. దైవ ప్రసన్నత కోసం, ధర్మం కోసం సంఘర్షించడం, త్యాగాలు చేయడం. భాషాపరంగా జిహాద్ అంటే కేవలం సంఘర్షణ అని మాత్రమే అర్థం. మంచి పనులు చేయడానికి, దానధర్మాలు చేయడానికి సంఘర్షించడం లేదా ఇస్లామీయ సైనిక చర్యల్లో చేరడం, ఇవన్నీ జిహాద్ క్రిందకే వస్తాయి. సమాజ సంరక్షణ కోసం, అణచివేతలను అడ్డుకోవడానికి, న్యాయాన్ని కాపాడడానికి జరిగే సైనిక జిహాద్నే ఎక్కువగా సూచిస్తున్నారు. ఇస్లాం దృష్టిలో టెర్రరిజం, యుద్ధంలో అమాయకులైన పౌరులపై దాడి చేయడం అత్యంత హీనమైన చర్య. ఇస్లాం దీన్ని నిషేధిస్తుంది. వాస్తవానికి యుద్ధంలో అయినా సరే చెట్లు, పొలాలు, పశువులకు నష్టం కలిగించే అనుమతి కూడా ఇస్లాం ఎంతమాత్రం ఇవ్వడం లేదు. ఇక అమాయక పౌరులపై దాడిని సహించే ప్రశ్నే లేదు. ఇస్లాం విధించిన నైతికమైన యుద్ధ నియమాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. టెర్రరిజం వేరు, దురాక్రమణలపై ప్రతిఘటన వేరు. ఈ రెంటి మధ్య తేడాను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇస్లాం టెర్రరిజాన్ని ముమ్మాటికి వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. మతాలన్నీ ఒక్కటేనా? మంచి అలవాట్లు, ఇతరుల పట్ల దయచూపడం తదితర బోధనలకు సంబంధించి మతాలన్నింటిలోనూ ఒకే విధమైన బోధనలున్నాయి. ఇస్లాం అదనంగా దేవుడి ఔన్నత్యాన్ని ఖచ్చితంగా తెలియజేయడమే కాదు, దేవుడు ఒక్కడేనని నొక్కి చెబుతుంది. ఆయన మాత్రమే లోపరహితుడని, పరిపూర్ణుడని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇతర మతాలకు, ఇస్లాంకు ఉన్న తేడా ఏమిటంటే దేవుడి నిర్వచనం విషయంలో ఇస్లాం ఖచ్చితంగా ఉంది. దైవ సృష్టికి, దేవుడికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. స్తుతి, స్తోత్రాలన్నీ కేవలం దేవుడికే చెందుతాయి. ఇస్లాం సమగ్రమైనది, సరళమైనది మాత్రమే కాదు, లోతైనది కూడా. దైవవాక్యాలు సురక్షితంగా ఉన్న ధర్మం. ఇతర దైవ ప్రవక్తలను ఇస్లాం నిరాకరించదు, ప్రవక్తలందరూ ఒకే సందేశాన్ని తీసుకువచ్చారని బోధిస్తుంది. హలాల్ హరాం అంటే ఏమిటి? హలాల్ ఆహారం అంటే హలాల్ అంటే ధర్మబద్ధమైనదని అర్థం, హరాం అంటే నిషిద్ధమైనదని అర్థం. దేవుడు అనుమతించిన ఆహారం ధర్మబద్ధమైనది, దీన్ని హలాల్ అని అంటాము. సాధారణంగా చాలా ఆహార పదార్థాలు హలాల్గానే పరిగణ పొందాయి. పంది మాంసం ఆల్కహాల్ తప్ప. పశుమాంసం విషయంలో సరైన పద్ధతిలో పశువత జరగవలసి ఉంటుంది. పశువతకు ముందు దేవుని పేరు పలకడం, పశువుకు బాధ తక్కువ కలిగేలా చూడడం ఇందులో ముఖ్యమైనవి. ఎవరు ముస్లింగా మారవచ్చు? ముస్లింగా మారడం అంటే దేవుని ఔన్నత్యాన్ని ఒప్పుకుని దేవునికి విధేయత చూపడం ద్వారా ఆయనతో దగ్గరి సంబంధాన్ని నెలకొల్పుకోవడం. ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సంతృప్తి సంతోషాలే కాదు, పరలోకంలో సాఫల్యం లభిస్తుంది. అల్లాహ్ మానవులందరికీ ఇస్లాం తలుపులు తెరచి ఉంచాడు. మనిషి గత జీవితం, ప్రస్తుత పరిస్థితులు ఏవైనా సరే ఇస్లాం తలుపులు తెరిచే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ముస్లింగా అంటే విధేయుడుగా మారవచ్చు. క్రింది విశ్వాస ప్రకటన చేయడం ద్వారా ఎవరైనా ముస్లింగా మారవచ్చు. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులెవరూ లేరని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ దైవశాంతి ఆయనపై కురియుగాక అల్లాహ్ ప్రవక్తని సాక్ష్యమిస్తున్నాను. ముస్లింగా మారడం ద్వారా మనిషి ఇహలోకంలో జీవిత లక్ష్యాన్ని సంతృప్తిని పొందగలడు, పరలోకంలో సాఫల్యాన్ని సాధించగలడు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్.